Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last, see Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బల్లారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my IND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Mind Media Show Taliki, Shubha Swagatham Palikutondi, Miyarje Venela, Chitram, Bhalare Vichitram Karakamanthi. నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పుంటాను అండ్ ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడాను ఇది మాత్రం నా అభిప్రాయం కరెక్టే అని నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం. ఏంటది అంటారా, మన నెక్స్ట్ జనరేషన్కి, లైక్ మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది మంచి చదువు, మంచి హెల్త్, మంచి క్యారెక్టర్. ఇలా కాకుండా కోట్ల కోట్లు ఆస్తులు కూడబెట్టేసి ఇచ్చేసి వాళ్ళ మీద దస్తావేజులు మొత్తం, ఇక్కడ ఆ ప్లాట్ ఉంది, అక్కడ ఈ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఇంత పొలం ఉంది, అక్కడ అంత స్థలం ఉంది అనుకుంటూ గనక బంగారాలు, బిల్డింగ్లు, బొలెరోలు ఇచ్చామనుకోండి, మనం మన చేతులతో వాళ్ళని నాశనం చేస్తున్నాం సీరియస్లీ. ఎందుకంటే మనము ఇచ్చే చదువుతో వాళ్ళు సంపాదించుకున్నారనుకోండి అది వాళ్ళ టాలెంట్. అలా కాదు, వాళ్ళకి ఒక మంచి హెల్త్ పరంగా మనం ఏదైనా ఒక మంచి ఇది చేసామనుకోండి అది కూడా ఎస్ కరెక్టే. ఫస్ట్ నుంచి ఒక హెల్దీ డైట్లో ఉంచి చక్కగా వాళ్ళకి పళ్ళు ఫలాలన్నీ పెడుతూ ఉన్నాం అనుకో, మంచి హెల్త్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి స్టామినా పెరుగుతుంది, వాళ్ళే సంపాదించుకోగలరు. వాళ్ళు సంపాదించడానికి వీలు లేనివి మనం ఇవ్వాలి, మంచి గుణం, హెల్పింగ్ నేచర్, ఇలాంటివి ఇచ్చామనుకోండి, మన ఒక మంచి కల్చర్ని నేర్పించడం ఇలాంటివి. ఎదుటివాడిని ఎప్పుడు చంపేద్దామో పొడిచేద్దామని కాకుండా కాస్త జాలి, కరుణ, దయ లాంటివి నేర్పిస్తూ, ఇలాంటి కొన్ని మంచి క్వాలిటీస్ ఎవరైనా నేర్పిస్తే, ఇన్కల్కేట్ చేస్తే వస్తాయి. ఇవి వాళ్ళందరి వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు, డబ్బులు లాంటివి అది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు, అలాంటిది ఎప్పుడో తరాల తరాల నుంచి వస్తున్న ఆస్తులన్నీ అలా కట్టిపెట్టి ఏం చేయడానికి, దానికి అసలు ఒక అంతు పొంతు ఉండదు. ఒక ఫ్లాట్ ఇస్తాం, చా ఏదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, ఒక ఇండిపెండెంట్ వెళ్ళా ఇవ్వచ్చుగా అంటారు. గేటెడ్ కమ్యూనిటీలో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వచ్చుగా అంటారు. ఎకరాల ఎకరాల స్థలాలు ఉన్నాయి మా పిల్లలు, మా ఫ్రెండ్స్ వాళ్ళకి, నాకు కనీసం ఒక 2 ఎకరాలు వరి పొలం ఇవ్వచ్చుగా, వరి నారుమడి ఇవ్వచ్చుగా, ఇట్లా అనమాట. ఇంకా దీనికి అంతు పొంతు ఉండదు. కార్ ఇస్తే ఇంకో అంతకన్నా పెద్ద SUV అంటారు. సో ఇవి ఇవ్వడం వల్ల మనమే ఇంకా వాళ్ళలో బద్ధకాన్ని పెంచుతున్నాము, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కష్టపడేటటువంటి ఒక తత్వం లేకుండా చేస్తున్నాం. నీకేం కర్మరా, బోలడం కాస్తుంది నీకెందుకు, నువ్వు అసలు చదవకపోయినా పర్లేదు అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ని తయారు చేయడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వట్లే మనం ఎంతసేపు బద్ధకాన్ని, పొగరుని ఇస్తున్నాం. ఇంత ఆస్తుంది, నన్ను ఎవరేం చేస్తారు, ఇప్పుడు ఈ మినిస్టర్ల పిల్లలు వీళ్ళంతా ఎందుకు ఇలాగా ఒక అడమెంట్ నేచర్ తోటి ఒక యాటిట్యూడ్తో ఉంటారు, అది వాళ్ళకి ఎంత నష్టము అనేది ఇప్పుడేం తెలియదు. ఆల్రెడీ చాలామంది అలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అసలు చెప్తున్నా. సో మామూలుగానే ఒక అంటే ఈ ఇదిగోండి ఏదో అంటే పుత్రోత్సాహం అనుకోండి, పుత్రికోత్సాహం అనుకోండి, పిల్లలకి మనం ఇప్పుడే రాసిచ్చేసాం అనుకోండి, ఒక 50, 45, 50 ఏళ్ళప్పటి మామూలుగా అసలు వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇల్లు నీదేరా, రేపు వద్దు నీది నీకే అని అంటూ ఇట్లా మనం ప్రిపేర్ చేస్తాం చూసారా మైండ్ని, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు దెమ్. అసలు దానంత దారుణం ఇంకోటి లేదు, మనంతట మనమే వాళ్ళ బీజం వేస్తున్నట్టు, ఓకే ఇది నీకే అని. అది మామూలు విషయాలు అయితే పర్వాలేదు. ఒక స్టేచర్ ఉన్నవాళ్ళు, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఒక మంచి బిజినెస్ టైకూన్ కానీ ఇలాగే చేస్తే అది ఎంత దారుణాలకు దారితీస్తుంది అనేది ఇంకా మామూలుగా చెప్పలేము మనం. చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి ఒక దారుణం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే, బీభత్సమైన అన్యాయానికి గురైపోయి ఒక తండ్రిగా రేమండ్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, విజయ్ పట్ సింఘానియా, ఆయన గురించి నేను చెప్పబోయేది. రేమండ్స్ చైర్మన్ ఎమిరిటస్ విజయ్ పట్ సింఘానియా మొన్న మధ్య వార్తల్లో కూడా చాలాసార్లు చెప్పారు, టీవీ ఫైవ్లో, తర్వాత అంతెందుకు టైమ్స్ నౌలో కూడా చూపించారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, నాలాగా పిల్లల్ని గుడ్డిగా ప్రేమించి ఆస్తంతా వాళ్ళ చేతిలో అస్సలు పెట్టద్దు, మీకంటూ ఏమీ లేకుండా చేసుకుని నాలా అవ్వద్దు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ పేరెంట్స్కి. కరెక్ట్, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమో ఉంటామో పోతామో ఎప్పటికైనా వీళ్ళకే కదా అని చెప్పి ముందే అర్జెంటుగా అన్ని రాసేస్తారు. ఇవాళ రేపు పిల్లలు ఎంత మెటీరియలిస్టిక్గా తయారవుతున్నారంటే, వాళ్ళ ఏదన్నా కొంచెం అమ్మ అనుకోండి ఒక జీతం లేని పని మనిషి కాబట్టి అమ్మ ఉంటే రేపు పొద్దున మన పిల్లల్ని బయటనా పంపించడానికి, చేయడానికి, స్కూల్స్కి పంపించడానికి, ఇంట్లో ఏదైనా పని చేసి పెట్టడానికన్నా ఉంటుంది. నాన్నే బయట మందులు తీసుకోవడానికి, కూరలు తీసుకోవడానికి పనికి వస్తాడు. ఇలా పని చేసుకుంటున్నారు, ఒకళ్ళని అక్కడ ఒకళ్ళని ఇక్కడ అని. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులో పాస్తులో ఏమన్నా ఆల్రెడీ పేపర్ మీద రాసి ఇచ్చేసారంటే ఆ పాటి కూడా చూసుకోరు, ఎప్పుడు పోతాడా అని రెడీగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే సాధారణంగా మెటీరియలిస్టిక్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే దయచేసి వాళ్ళ పేర్ల మీద ఏమీ రాయొద్దు, మీరున్నంతకాలం మీరు అనుభవించండి, మీ తదనంతరం ఎస్ మీ పిల్లలకి అందులో ఇంకా డౌట్ లేదు, అట్లీస్ట్ మీరున్నంతకాలం వాళ్ళ ముందు చేయి దాచకుండా ఉండేలా ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇదే విషయం ఆయన చెప్పారు. ఇప్పుడు 60వ ఏజ్, ఇప్పుడు తనకి 60th పండులోకి రాబోతూ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఒంటరిగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి విమానం నడుపుకుంటూ వచ్చి 67 ఏళ్ల వయసులో హాట్ ఎయిర్ బెలూన్లో ఎగిరిన మంచి ఒక అడ్వెంచర్ లవర్ విజయ్ పట్. ఆయనకి 77 దాటి 78 ఏళ్ల వయసు వచ్చింది. ఇలాంటి టైంలో నిజంగా ఇంత కష్టం అవసరమా అని చాలామంది నొచ్చుకున్నారు. ఎప్పుడు 1980 నుంచి రేమండ్స్ని ఒక సక్సెస్ఫుల్ గ్రాఫ్లోనే నడిపించాడు ఆయన. అప్పటి నుంచి కూడా సేల్స్ మామూలుగా లేవు. అయితే విజయపతి సెకండ్ కొడుకు గౌతమ్, ఆ గౌతమ్ని కంపెనీలోకి తీసుకుని 1999లో MD సీట్ ఇచ్చాడు. అతను కూడా కంపెనీని చాలా అసలు మంచి టాక్టిక్స్ తోటి ఎఫిషియంట్గా నడిపించాడు, తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టుగా. దాంతో ముచ్చటపడి 2015 ఫిబ్రవరిలో అతనికి కంప్లీట్ పవర్ ఆఫ్ అటార్నీ టైప్లో ఇచ్చేశాడు. తన పేరు మీద ఉన్న 37.17% వాటాని మొత్తాన్ని కూడా తనకి ఇచ్చేశాడు. ఆ 37.17% వాల్యూ ఎంత తెలుసా? 1,041 కోట్లు. తనతో పేచీ పెట్టుకున్న పెద్ద కొడుక్కి ఏమీ ఇవ్వలేదు. తనకు ఆస్తితో సంబంధం లేదని చాలా కాలం క్రితమే పత్రాలు రాయించుకున్నాడు కూడా. ఈ ఇద్దరు కాకుండా ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. తండ్రి దగ్గర నుంచి ఇంతగా లాభపడిన 52 ఏళ్ల గౌతమ్ ఇప్పుడు తండ్రికి అన్యాయం చేయడం ఏంటి అని చాలామంది చాలా బాధపడ్డారు. గౌతమ్ చేసిన అన్యాయం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డట్టు, ఊటకు గడవడమే కష్టంగా ఉన్నట్టు విజయపత్ ఫస్ట్లో బిల్డప్ ఇచ్చాడు. కానీ మీడియా కొంచెం గట్టిగా క్వశ్చన్ చేసి కార్నర్ చేసేసరికి తనకు లోటేమీ లేదని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన అద్దెకుంటున్న ఫ్లాట్ ఏదైతే ఉందో అది, దాని రెంట్ ఎంత తెలుసా? 7 లక్షలు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 7 లక్షలు రెంట్కి ఉంటున్నాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది. అందుకని అసలు మెలో డ్రామాను పక్కన పెట్టి తండ్రి కొడుకుల వివాదాన్ని కొంచెం మనము ఒకసారి అలా అనాలిసిస్ కనుక చేస్తే కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించిన ఒక క్లియర్ విజన్ మనకు ఏర్పడుతుంది. సో ఆ విజన్ ఏంటి, ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆచ్య వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
And you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనము రేమండ్స్కి సంబంధించిన విజయ్ పద్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి మిగతా దేశాల సంగతి అయితే నాకు తెలియదు, కానీ మన దేశంలో మటుకు కార్పొరేట్స్ అన్నిటిది దాదాపు ఒకటే దారి, ఒకటే పద్ధతి. కంపెనీని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే కంపెనీ ఆ ఖర్చు మీద మొత్తం, అంటే వాళ్ళకి ఏం కావాలన్నా A to Z అదే కంపెనీయే చూసుకుంటుంది. ఆ కంపెనీ ఖాతాలో వీళ్ళు సకల భోగాలు అనుభవించేస్తూ ఉంటారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, అదో టైప్, అదో మచ్చడం. బట్ వేరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు, అంటే దాంట్లో యాక్చువల్గా మామూలు మన సామాన్య జనం, మీరు కానీ నేను కానీ ఇలాంటి మనలాంటి చాలా మంది కష్టార్జితం ఆ షేర్స్లో ఉంటుంది. కంపెనీ డైరెక్టర్స్ ఇండివిజువల్ ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఇండిపెండెంట్గా వాళ్ళు పెట్టే ఖర్చులు, అవన్నీ కూడా కంపెనీకి ఖర్చు రాసేసి, నష్టాలు చూపించి, డివిడెండ్స్ తగ్గించేసి, అలా మొత్తానికి గేమ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు SBI కానీ ఏమైనా ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, అంటే మామూలు సిప్లో పెట్టినా కూడా పర్సంటేజ్ ప్రకారం ఇంత ఇంత అని ఉంటుంది కదా. అలాగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే వాళ్ళు చెప్తారు ఇంత పర్సెంట్ షేర్స్లో ఉంటుంది, ఇంత పర్సెంట్ డిపాజిట్కి వెళ్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, SBI ఆఫీసర్స్ కానీ లేకపోతే వీళ్ళకి మామూలు ఎవరికైనా సరే జీతాలు పెంచేటప్పుడు మనకేమీ పెరగదు, మనం యాజ్ ఇట్ ఈస్గా అంతే, అదే షేర్ వాల్యూ అంతా అదే ఉంటుంది. కానీ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ వాటితోటి వాళ్ళకి లాభం, ఆ SBI కంపెనీకి లాభం. సో ఇలా ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండేటటువంటి ఎంటర్ప్రైజ్, అంటే ఇది గవర్నమెంట్ది. ఇలా కాకుండా మామూలుగా ఇప్పుడు ONGC కానీ ఏవైనా సరే ఇలాంటివి బోర్డెడ్ని ఫార్మ్స్ ఉంటాయి. సో ఏంటంటే అప్పుడు డివిడెండ్స్ తగ్గిస్తారు, మనకి రావాల్సిన డివిడెండ్, దాంతో నష్టపోయేది మనమే, కామన్ మ్యాన్. వీళ్ళకి మాత్రం అస్సలు వాయిస్ ఉండదు కామన్ మ్యాన్. ఇవన్నీ ఎప్పుడన్నా కర్మగారే షేర్ హోల్డర్స్ మీటింగ్లో కానీ చర్చకి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చకి రాకుండానే కార్పొరేట్ ఆఫీస్లోనే ఏదో నెమ్మదిగా అలా దాన్ని సబ్సైడ్ చేసేస్తూ ఉంటారు. తన తండ్రికి కంపెనీకి ఉన్న ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి సీక్రెట్ని గుట్టు రట్టు చేసి షేర్ హోల్డర్స్ని ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని వీళ్ళకి చెప్పి దాన్ని కొంచెం మ్యానిపులేట్ మిస్కమ్యూనికేట్ చేసి షేర్ హోల్డర్స్ డెసిషన్కి వదిలేయడమే గౌతమ్ చేసిన పెద్ద తప్పు. సో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏం జరిగింది అసలు అనేది కనుక ఆలోచిస్తే మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. అసలు ఆ ట్రాన్సాక్షన్ ఇళ్ళకి సంబంధించింది. ఏమిళ్ళు అంటే రేమండ్స్ కంపెనీ జేకే గ్రూప్లో నుంచి యాక్చువల్గా ఆరిజిన్ అది జేకే గ్రూప్ పుట్టుక అక్కడ. జగ్గిరాల్ సింఘానియా, కమలాపత్ సింఘానియా అని ఇద్దరు 1918లో ఈ సంస్థని నెలకొల్పారు. 1918 నుంచి 1970ల వరకు కూడాను టాటా బిర్లాల తర్వాత జేకేనే పెద్ద గ్రూప్. 1980s నాటికి అది మూడు ముక్కలైంది, జేకే సిమెంట్స్, జేకే టెక్నోసాఫ్ట్ ఒక గ్రూపు, జేకే టైర్, జేకే పేపర్, జేకే లక్ష్మీ సిమెంట్ ఇవన్నీ ఇంకో గ్రూపు. ఇక మూడోదైన రేమండ్ని విజయపత్ తన వాటగా తీసుకుని బాగా డెవలప్ చేశాడు. ఎలా అంటే అసలు అంత షార్ట్ స్పాన్లో అంత సక్సెస్ఫుల్ ఇంకెవరు చేయలేరు, అంత చక్కగా డెవలప్ చేశాడు. ఆ ఏదైతే వాటాలు వేసుకున్నారో ఆ వాటాల్లో బాంబేలో ఉన్న అతి ఖరీదైన బ్రీచ్ క్యాండీ ప్రాంతంలో ఒక 14 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ జేకే హౌజ్ అని కట్టి రేమండ్ కంపెనీ వాటాగా దాన్ని తీసుకున్నారు. కంపెనీ దాంట్లో ఆ 14th అంతస్తులో ఒక 5 డూప్లెక్స్ ఫ్లాట్స్ కట్టింది. ఆ ఫ్లాట్స్లో విజయపత్, గౌతమ్, విజయపత్ అన్న అజయ్పత్, అజయ్ కొడుకులు అనంత్, అక్షయ్పత్ వీళ్ళందరికీ కూడాను కంపెనీ డూప్లెక్స్ ఫ్లాట్లు అయితే కట్టించింది కానీ నెలకి 7,500 రూపాయల అద్దె మీద లీజుకి ఇచ్చింది. బ్రీచ్ క్యాండీ లాంటి చోట అసలు అంత తక్కువ, 7,500 ఎక్కడన్నా ఉందా అసలు? అది కూడా ఏంటి లీజుకి ఇచ్చింది కానీ ఎట్లా అంటే డైరెక్ట్గా కనుక ఇస్తే బాగుండదని పష్మీనా హోల్డింగ్స్ అనే ఒక సబ్సిడరీ సృష్టించి దానికేమో తను లీజ్ ఇచ్చి మళ్ళీ దాని ద్వారా థర్డ్ పార్టీగా మళ్ళీ వీళ్ళే తీసుకుని లీజుకి అలా మొత్తానికి ఏదో ఒక చిన్న చక్కర్ నడిపించారు. యాక్చువల్లీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటండి, మనవాడు కాదు యాక్చువల్గా వడ్డించేవాడు మనమే అయితే ఇలాంటి భోగాలు పదమే ఉంటుంది. మనమే బిల్డింగ్ కట్టించి మనమే దాన్ని పష్మీనా హోల్డింగ్స్ అని ఇంకొకళ్ళకి లీజుకి ఇచ్చి ఆ పష్మీనా హోల్డింగ్స్ వాళ్ళేమో ఇదిగో మేము అవుట్సోర్సింగ్ చేస్తున్నాము మీకు ఏమన్నా ఆఫీస్ కావాలా అని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరకే వచ్చి వీళ్ళకే ఇచ్చి తక్కువ రెంట్కి 7,500. సో ఇప్పుడు ఏంటి వీళ్ళు రెంట్ పే చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు, చాలా తక్కువకి వచ్చింది. అసలు ఏమన్నా తెలివితేటలా ఇది? సరే, మొత్తానికి అలా వడ్డిచ్చేవాడు మనవాడైతే మొత్తానికి అన్ని భోగాలు అలా అనుభవిస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. అసలు లీజ్ ఎందుకు, కొనేస్తే మంచిది కదా అని అనుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, అలా కొందాము అనుకున్నప్పుడు కొంటూ కొంటూ పాతది ఎందుకు కొనడం? శుభ్రంగా కంపెనీ డబ్బుతోటే కొత్తగా కట్టించి చవకగా పూజ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని డౌట్ వచ్చింది. సో పాతది పడగొట్టి 37 అంతస్తులో ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటట్టు దానిలో ఉన్న ఈ 5 టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్పటికే ఈ అజయ్పత్ చనిపోయాడు, ఆ అజయ్పత్ ప్లేస్లో వీణాదేవి అని ఆయన భార్య వచ్చింది. మొత్తానికి ఒక్కొక్కళ్ళకి 5 ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో ఐదుగురు ఎవరెవరు ఇందాక చెప్పాను కదా నేను మీకు. సో వాళ్ళు అందరూ గౌతమ్, విజయపత్, వీళ్ళందరూ అజయపత్, అజయ్ కొడుకులు అనంత్, అక్షయపత్కి సరిపోయాడు అనుకోండి. సో మొత్తానికి కదా అన్నమాట అజయపత్ పోయాడు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే 5185 స్క్వేర్ ఫీట్ల డూప్లెక్స్ ఫ్లాట్స్ని ఒక్కొక్క స్క్వేర్ ఫీటు 9200కి ఇచ్చేటట్టు ఒప్పందం ఒకటి తయారు చేసుకున్నారు. సో ఒక చదరపు అడుగు ఏదైతే ఉందో 9200 అంటే 5185 చదరపు అడుగులు ఇక ఎంత అనేది దాన్ని బట్టి మీరు అసలే మన లెక్కల్లో చాలా పూర్ కదా అందుకని మీరు హెచ్చ వేసుకోండి. దీని మీద సంతకాలు చేసింది ఎవరంటే బిల్డింగ్ ఓనరు అంటే ఎవరు మళ్ళీ రేమండ్ కంపెనీనే. పష్మీనా హోల్డింగ్స్ అంటే సబ్సిడరీ, రెంట్కుంటున్న వాళ్ళు అంటే మళ్ళీ రేమండ్ కంపెనీయే. వీళ్ళు ముగ్గురితో అగ్రిమెంట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఒకళ్ళతోనే చెప్పొచ్చు బట్ పేర్ల పరంగా చూసుకుంటే ముగ్గురు. సో ఒప్పందం జరిగింది ఎప్పుడు 2006. అప్పట్లోనే 9200 రూపాయల రేటు మార్కెట్ రేటుతో పోలిస్తే అసలు ఇది అధమము నీచము. ఇంకా దీనికన్నా ఏమైనా తక్కువ పదాలు ఉంటే అవి కూడా చెప్పచ్చు. అంత తక్కువ ఆ రెంట్ ఎట్లాగూ అంత తమదే కదా అని చెప్పి సంతకాలు కూడా చేసేసుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది నేనున్నాను కదా చెప్పడానికి. ఈ చిన్న విరామం తర్వాత నేను చెప్తాను.
మీరు వింటున్నారు అజయ్ వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media SoundCloud. Are, asale Mind Media talk shows trendy ga infotainment to andarni alaristunayi kada. Mari Mind Media lo meeku nachina show ni miss ayyara? No problem. Meeru vinalekapoyina podcast lanni oke chota soundcloud.com/mindmedia lo vinachu. Nachina shows malli malli vinalanipistayi. మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం రేమండ్ అంటే జేకే అనేటటువంటి పేరెంట్ కంపెనీలో వచ్చిన చిన్న లుకలుకల గురించి మాట్లాడుకుంటారు. సో మొత్తానికి 2006 నాటికి 9200 అనే ఒక మార్కెట్ రేటు, విచ్ ఇస్ వెరీ లోవర్ మార్కెట్ రేట్ కన్నా. సో అలా మొత్తానికి ఈ ఐదుగురు అంతా మనదే కాబట్టి మనమే సంతకాలు చేసేసుకుని మనమే రెంట్కి ఇచ్చినట్టు మనమే సబ్సిడరీ అయినట్టు అలా ఒప్పందాలు చేసుకుని వాళ్ళే అగ్రిమెంట్ రాసుకుని సైన్ చేసేసుకుని 10 ఏళ్లకి బిల్డింగ్ పూర్తయింది. మరి ఇంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీ అన్నప్పుడు మామూలుగానే ఏదైనా 1-2 ఏళ్ళు పడుతుంది ఒక ఇల్లు కట్టాలి అని. అలాంటిది మరి ఇంత ప్రెస్టీజియస్ గ్రూప్, అది కూడా బ్రీచ్ క్యాండీ లాంటి ఒక పెద్ద మంచి పాష్ ఏరియాలో కట్టాలి అంటే ఖచ్చితంగా అంత టైం పడుతుంది. 10 ఏళ్ళకి బిల్డింగ్ పూర్తయ్యే టైంకి కరెక్ట్గా విజయ్ పత్ ట్రెండ్ అయిపోయింది, అంటే ఆయన బిజినెస్ని చూసుకునేటటువంటి ఓపిక కొంచెం తగ్గింది, సన్నగిల్లింది. దాంతో కొడుకు గౌతమ్ లీడర్ అయ్యాడు. సరే, తను లీడర్ అయిన తర్వాత సడన్గా అతనిలో ఒక డింగుమని జ్ఞానబలం వెలిగింది, అంటే అంతరాత్మ మేలుకొన్నాడు. అద్దంలో నుంచి అలా చూస్తున్నప్పుడు పక్కకు వచ్చి, ఏం చేస్తున్నావురా నువ్వు అని క్వశ్చన్ చేసింది. తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మార్కెట్ రేట్లో 10వ వంతుకే ప్లాట్స్ అమ్మేయడం వలన కంపెనీ నష్టపోతుంది కదా అని అనుకున్నాడు. మరి కంపెనీకి వచ్చే నష్టం 650 కోట్లు అంట. మరి ఈ డిజిట్కి వీళ్ళు ఎలా వచ్చారు, ఎలా వీళ్ళు దీన్ని కన్క్లూడ్ చేసుకున్నారన్నది అయితే నాకు తెలియదు. కానీ మొత్తానికి ఇట్లా ఈ 5 అదే కంపెనీలో ఉన్నటువంటి షేర్స్తో కట్టినటువంటి ఈ బిల్డింగ్ని 3 మారుపేర్లతోటి వీళ్ళే అగ్రిమెంట్ రాసుకుని మరి సొంతం చేసుకున్నందుకు కాను, వాళ్ళు కంపెనీకి 650 కోట్ల నష్టాన్ని చేకూరుస్తున్నారు అని ఒక అంచనా వేసుకున్నారు. సో ఈ ఒప్పందాన్ని అసలు అమలు చేయాలా, లేకపోతే కంపెనీ బోర్డు మీటింగ్లో ఏమన్నా ఒక ఫుట్ ఫార్వర్డ్ ఏదైనా చేసి ఏం చేయాలా అనేది అర్థం కాలేదు. దాంతో బోర్డు మీటింగ్లో అడిగాడు. వాళ్ళు జూన్లో జరిగే షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంటుంది కదా, అందులో పెడదాము అని అన్నారు. అక్కడ కనుక ఓటింగ్కి పెడితే 97% మొత్తం ఒప్పందాన్ని రిజెక్ట్ చేశారు, ఏది ఈ అగ్రిమెంట్ ఒప్పందాన్ని. అలా చర్చకు పెట్టి ఉండకూడదు అని బోర్డు మీటింగ్లోనే వాళ్ళకి అనుకూలంగానే చెప్పేయాల్సిందని, తీర్పు ఏదైతే ఉందో దాన్ని అని విజయపత్ కొడుకుని తప్పు పట్టాడు. నువ్వు అసలు అలా ఎలా పెట్టేస్తావు మీటింగ్ అర్జెంటుగా, షేర్ హోల్డర్స్ అన్నాక 700,000 మంది ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని మనం ఏమో చిలువల పలవలు చేసుకోవడం ఎందుకు. 97% మంది రిజెక్ట్ చేశారు అంటే అసలు అట్లా ఎట్లా నువ్వు ముందే ఎవరికి చెప్పకుండా మిగతా బోర్డు, ఇప్పుడు 5 ఉన్నారు, వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా బోర్డు మీటింగ్లో ఎలా పెట్టేస్తామని తిట్టాడు. ఒప్పందం అమలు చేయాల్సిందే అని అతను, తర్వాత వదిన అన్నగారు కొడుకులు ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది, వాళ్ళందరినీ వాళ్ళలో వాళ్ళు తేల్చుకోండి, మీరే మీరు తమ్ములను ఇచ్చామే తన్నుకు చావాలని సలహా ఇచ్చి వదిలేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒప్పందం గనక అమలైతే గౌతమ్కి కూడా అది లాభమే, చవకగా కాస్త ఫ్లాట్ వస్తుంది. కానీ ఇలా ఒక పబ్లిక్లో పెట్టి, అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్లో వాటిల్లో పెట్టి, అతని షేర్ హోల్డర్స్ అందరూ కూడా అతన్ని మెచ్చుకున్నారు, అబ్బా ఈ 5 వీడు ఒక్కడే నిజాయితీ పరుడు, గౌతమ్ ఒక్కడే, మిగతా వాళ్ళందరూ దొంగలు, మన దగ్గర షేర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వీళ్ళు బిల్డింగ్ కట్టుకుని మళ్ళీ దీనికేమో అసలు వీళ్ళల్లో వీళ్ళే మళ్ళీ అగ్రిమెంట్లు చేసేసుకుని ఏం చేస్తున్నారు. గౌతమ్ ఒక్కడే నిజాయితీగా చెప్పాడు, అరే ఇంత తక్కువ రేటుకి మేము ఫ్లాట్ తీసుకుంటే ఏంటి పరిస్థితి, కంపెనీకి ఇంత నష్టము అని, ఎంత మంచివాడు అని చెప్పి మంచి రెప్యుటేషన్ని సంపాదించాడు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, తనకి అంటే ఫ్లాట్ సొంతది ఎట్లయితే ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు అదైతే కుదరలేదు, కానీ మంచి రెప్యుటేషన్ వచ్చింది కదా. నేనే గనక ఓటేయాల్సిన సందర్భం వచ్చి ఉంటే నా ఓటు కూడా ఆ 97% ఎవరైతే మేము ఒప్పుకోము అని అన్నారో వాళ్లతోటే నేను ఓటేసేవాడిని వాళ్ళ వైపే అని అన్నాడు. అయితే అతను వెళ్ళి తన ఫ్లాట్లో చక్కగా ఉంటున్నాడు. అదేంటి అని అంటే, ఇప్పుడు ఈ కట్టించిన కొత్తది ఉంది కదా, ఆ ఫ్లాట్లోనే తను ఉంటున్నాడు. అదేంటి నువ్వే కదా అగెన్స్ట్గా కేసు వేసావు, నువ్వు అదే ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అని అడిగారు. అంటే నాకు రావాల్సిన హౌసింగ్ అలవెన్సెస్ అన్ని వదులుకుంటున్నాను, కంపెనీ నాకు ఇల్లు ఇవ్వాలి కదా, వేరే ఎక్కడో ఎందుకు, అదేదో ఇక్కడే ఉంటున్నాను అని అన్నాడు. అయితే గౌతమ్ తనకి రావాల్సిన దానికంటే పెద్ద ఫ్లాట్ తీసుకున్నాడు అని ఒక చిన్న అలిగేషన్. ఎవరేశారు, విజయపత్. కానీ యాక్చువల్గా విజయపత్కి మాత్రం ఆ బిల్డింగ్లో అసలు కనీసపు ఎంట్రీ కూడా లేదు. జేకే బిల్డింగ్ని డెవలప్మెంట్కి ఇచ్చిన దగ్గర నుంచి అతను జూహు ప్రాంతంలో ఒక చిన్న కాటేజ్ లాంటిది కట్టుకున్నాడు. ఆ కమల కాటేజ్లో ఉంటున్నాడు. అయితే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద కొడుకు మధుపతి 2015లో ఒక కేసు వేశాడు. ఆ పెద్ద కొడుకు అనేది ఏంటంటే, నీ ఆస్తితో నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ సంబంధం లేదు అని ఫస్ట్ చెప్పాడు. ఎప్పుడు 1998లో రిటర్న్గా రాసి ఇచ్చాడు. ఇచ్చేసి సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనము మన తల్లిదండ్రుల ఆస్తికి అస్సలు ఆశపడము. మన కష్టార్జితము మన స్వార్జితం అయితేనే నిలుస్తుంది అని వస్తే మేబీ అది వస్తుందేమో, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్బా నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా ఉండలేం కదా. కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆలోచిస్తారని మాత్రం మనం అనుకోలేము. దానికి మన మైండ్ సెట్ కారణం అవ్వచ్చు, మనం నూరి పోసే విధానం కారణం అవ్వచ్చు, ఏదేమైనా కానీ అందరి మెంటాలిటీలో ఒకలా లేక కొంతమంది ఏముంది మా తాతయ్యదే కదా మా అమ్మమ్మదే కదా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. మా బామ్మదే కదా, మా బామ్మ ఆస్తి తరతరాలది నాకు రాక ఇంకెవరకు వస్తుంది, మనవడిగా నాకు సర్వాధికారాలు ఉన్నాయన్న టైప్లో మాట్లాడుతూ ఉంటారు. బట్ అసలు అప్పట్లో అందుకనే కొడుకైతే నాకు అక్కర్లేదు, నేను సంపాదించుకోగలను రాసి మొత్తం అంతా రాసి ఇచ్చేసి నాకు ఏ వాట అక్కర్లేదని సింగపూర్ వెళ్ళిపోయినా కూడా ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అతనికి ఆల్రెడీ ఒక $45,000 ఈ బీహార నౌక అంటారు చూసారా, ఆ టైప్లో ఒకటి ఉన్నది కూడా అక్కడ సింగపూర్లో. అతనికి ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మా తాతకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మాకు కూడా వాటా రావాల్సిందే, అది అక్కర్లేదనే హక్కు మా నాన్నకి లేదు అంటూ కోర్టుకు వెళ్ళారు. ఇది మరీ అసలు టూ మచ్గా ఉంది కదా. ఆయనే వద్దన్న తర్వాత వీళ్ళకి మటుకు ఆయన మీదే కేసు వేశారు. మా నాన్న అలాగే అంటాడు, కాదు నాకు కావాలి అని చెప్పి. అప్పుడు కోర్టు అడిగింది, అరే భలే చెప్తున్నారు సడన్గా వచ్చేసి అవుట్ ఆఫ్ ది బ్లూ మూడు ఒకసారి వచ్చేసి మా నాన్న వద్దన్నారు, కానీ యాక్చువల్గా దీనికి మేము అథెంటికేటెడ్ వారసులమని మీరు చెప్తున్నారు కదా, మీకు 18 ఏళ్ళు వచ్చిన ఏడాది లోగానే వచ్చి అడగాలి కదా, మరి ఎందుకు రాలేదు అని అడిగింది హైకోర్టు. యాక్చువల్లీ అంటే మరి మాలో ఆఖరు వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేసరి వరకు మాకు అసలు ఈ సంగతి తెలియలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి కమల కాటేజ్ విషయంలో 2008లో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని తండ్రి అమలు చేయలేదు కాబట్టి ఆ కాటేజ్ని ఖాళీ చేయాలి అని మధుపతి కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. అప్పటి నుంచి విజయపత్ కమల కాటేజ్ ఖాళీ చేసి బ్రీచ్ క్యాండీలో ఉన్న ఒక డూప్లెక్స్ ఇంట్లో నెలకి 7 లక్షలు అద్దెకిచ్చి మరీ ఉంటున్నారు. అయితే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసి విషయం మీద తను కంపెనీ మీద కేసు కూడా వేశాను కాబట్టి ఆ తేలే వరకు ఆ అద్దె కంపెనీనే కట్టాలి అని ఇంకొక ప్రొసీడింగ్ ఒక కేసు వేశారు. అదే కేసులో ఇంకో సబ్ కేసు అన్నమాట. సో కొడుకుగా తండ్రి పట్ల నా బాధ్యత వేరు, కానీ ఒక సిఎండిగా కంపెనీ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. 2 ఏళ్లుగా నష్టంలో ఉన్న కంపెనీకి 2016-17లో 5.5 కోట్ల అమ్మకాలు 26 కోట్ల రూపాయల లాభాలు వచ్చేటట్టు మేము కష్టపడ్డాం. నా బ్లడ్ రిలేటివ్స్కి మేలు కంపెనీకి హాని కలిగించే ఈ డీల్ ద్వారా షేర్ హోల్డర్స్కి అస్సలు అన్యాయం నేను చేయదలుచుకోవట్లేదు అని గౌతమ్ చెప్పాడు. నా కొడుకు నా ఆలన పాలన చూడటం లేదు, పట్టించుకోవట్లేదు అని ఆక్రోశించడం వేరు, తను సిఎండిగా ఉంటూ కూడా కంపెనీని దోచి నాకు అసలు ఏం పెట్టట్లేదు అని ఆవేదన పట్టడం వేరు. గౌతమ్ని అడిగితే గత 2 ఏళ్లుగా దాదాపు 15 సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య వివాదాలు వచ్చినాయి, వాటిని పరిష్కరించుకున్నాం కూడా అని చెప్తున్నాను. ఏ రీజన్ వల్లైనా కానీ ఈ విషయంలో తండ్రి కొడుకులు గనక ఒకవేళ రాజీ పడిపోయి 10వ వంతు రేటుకే ప్లాట్లు కట్టబెట్టేస్తే అప్పుడు ఫస్ట్ ఆవేదన చెందేది ఎవరు? ఆబ్వియస్లీ మనలాంటి కామన్ మ్యాన్. అందుకే డబ్బులు ఉన్నాయి ఉన్న వాళ్ళకి స్టేచర్కి వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా వేరు, దానికి తగ్గట్టే వాళ్ళు వాళ్ళని వాళ్ళు మలుచుకుంటారు. సో ఇది ఇప్పటికైనా సరే వాళ్ళిద్దరూ ఒక రాజుకి వచ్చి ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాం.
మీరు వింటున్నారు ఆచ వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. 1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే బెందెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమం. సినిమా సో మామూలుగా మనకి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నది అని అంటే గనక కామన్గా అందరికీ ఉండేది. అంటే ఇప్పుడు గోల్ఫ్ క్లబ్లు, రేసింగ్ కోర్సులు, ఈ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ కూడాను ఏంటంటే కొంచెం మంచి బాగా డబ్బున్న వాళ్ళకి. అలా కాకుండా ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకోవడమో, లేకపోతే అట్లీస్ట్ అబ్రాడ్ కాకపోయినా ఇండియాలో ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకోవడము ఇలాంటివి అంటే దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సూక్ష్మంలో మోక్షంగా కేవలం 70 రూపాయలు, ఏది మామూలు సి సెంటర్ బి సెంటర్ అయితే కనుక, అదే గనక ఏ సెంటర్ అయితే 150 రూపాయలు, 500 రూపాయలు కూడా అయిపోయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది కూడా చాలా కాస్ట్లీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనుకోండి, బట్ దెన్ ఉన్న వాటిలో కొంచెం బెస్టే కదా. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి సినిమా ఒక పెద్ద పని చేసింది. నిజంగా చెప్తున్నా. ఏంటంటే మామూలుగా మనకి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం చూసుకుంటే కనుక కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఆపరేషన్ చేస్తున్నంతసేపు మనిషి మెలకువగా ఉండాలి. అంటే తన బ్రెయిన్ పనిచేస్తూ ఉండాలి, తన కాన్షియస్నెస్ ఫీల్ అవుతూ ఉండాలి. అదే కొన్నిటికి ఏంటి, సెడేషన్ ఇచ్చి మరీ జీఏ ఇస్తారు కొన్నిసార్లు, కొన్నిసార్లు ఏమో లోకల్ ఎనస్థీషియా ఇస్తారు, లేదంటే ఇదిగో ఇందాక జీఏ అన్న జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఈ టెర్మినాలజీ ఇప్పుడు అంతా ఎందుకు అంటారా? మామూలుగా ఇలాంటి ఆపరేషన్స్కి సంబంధించి ఏదో వాళ్ళకి డాక్టర్లకు తోచినట్టు వాళ్ళు ఏదైనా మాట్లాడిస్తూ ఉండడము, మీకు ఎంతమంది పిల్లలు ఏంటి, మీ లైఫ్ హిస్టరీ ఏంటి, మీకు ఏమన్నా అంటే లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అయితే ఓ సుమో వేసుకుని వెనకాల నుంచి వచ్చేసారా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అయితే ఇదంతా ఏంటంటే పేషెంట్ని మెలకువగా ఉంచడానికే. ఈవెన్ నాకు మామూలుగా సర్జరీ జరిగినప్పుడు కూడా, సిజరియన్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే జనరల్ ఇవ్వకుండా లోకలే ఇచ్చారు కాబట్టి అసలు మనిషి మెలకుతో ఉందా లేదా తెలుస్తుందా లేదా అని అడగడానికి కోసం అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అది ఇదని అన్ని మామూలుగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అయితే మీరు సౌత్ ఇండియన్, అంటే లుధియానాలో జరిగింది ఈ సర్జరీ, సో అందుకని మీరు సౌత్ ఇండియన్ కదా, మీరు ఏమేమి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో, దోశ ఇడ్లీ బనాతే ఓకే అది ఇది అని చెప్పి ఇంకా ప్రతిదీ అడుగుతూ ఉన్నారన్నమాట. బా ఏంటి వీళ్ళు ఊరికే హ్యాపీగా నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనీయకుండా అసలే మామూలుగా కొంచెం టెన్షన్ అంటూ ఉంటుంది కదా, వీళ్ళేంటి ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పి నేనేమో చిరాకు పడ్డాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మైండ్ యాక్టివ్గా ఉందా లేదా, వీళ్ళు అంటే కరెక్ట్గా కాన్షియస్గా ఉన్నారా లేదా అని తెలియడం కోసం అని చెప్పి ఇలా చెప్తూ అడుగుతూ ఉంటారని తెలిసింది. సరే ఇలాంటివి అడిగితే పర్వాలేదు, కానీ మెడికల్ ఫీల్డే ఎలాంటిదంటే అసలు చాలా మిరాకులస్ ఫీల్డ్ అన్నమాట. మిరాకిల్ టైప్లో ఉంటుంది, ఒక ట్రిక్కీ టైప్లో. వాళ్ళకి ఆపరేషన్స్ సర్జరీస్ అప్పుడు ఇలా కాన్షియస్గా ఉండాల్సి వచ్చినా లేకపోతే అసలు అనస్థీషియా ఇచ్చి కంప్లీట్లీ పడుకోబెట్టాల్సి వచ్చినా దాని పరిస్థితులను బట్టి వాళ్ళే చూసుకుంటారు. రీసెంట్గా ఏమైందంటే బాహుబలి 2 సినిమా చూస్తూ ఒక లేడీని నువ్వు అది చూస్తూ ఉండు అని అడిగి అది చూస్తున్నప్పుడు వీళ్ళు సర్జరీ చేస్తారు నిజంగా. అయితే ఈ ఇదే ఒక పెద్ద సినిమాలాగా తయారైంది అనమాట, ఎపిక్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా టైప్లో. ఆవిడ మెలకుతో ఉండడం అవసరం ఈ సర్జరీకి, అందుకని ఆవిడని ఎలా మెలకు ఉంచాలో తెలియక అడిగారంట. అసలు మామూలుగా ఏం చేస్తుంటావు ఏంటి ఏం చేస్తుంటావు ఏంటి అని అడగడానికి మెయిన్ ఏంటంటే ప్రాబ్లం అదే హాస్పిటల్లో తన నర్సు కాబట్టి ఏం చేస్తుంది ఏంటి పేరేంటి మీ ఫ్యామిలీ ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి ఖచ్చితంగా అనుకుంటుంది కదా, ఏంటి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అడుగుతారు ఆల్రెడీ తెలిసినవి కూడాను ఏదైనా ప్రాబ్లమా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు. బేసిక్గా మనిషికి హాస్పిటల్ అంటేనే ఒక రకమైన టెన్షన్, ఒక ఏంటో తెలియని భయం క్రియేట్ అవుతుంది. ఏదో జలుబులు జ్వరాలు ఇలాంటి చిన్న చిన్న వాటికంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మనము ఇట్లా జలుబుగా ఉంది 5 రోజుల నుంచి ఏదైనా ఫ్లూకి ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చి ఓ జ్వరానికి వెళ్ళినప్పుడు ఒక డోలో 650 ఇచ్చి ఇలా అన్ని మనమే చెప్పేస్తూ ఉంటాం. నోన్ పేషెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ అన్నోన్ డాక్టర్ అంటూ ఉంటారు ఇందుకోసమనే. సో డోలో 650 రాసేవా, అందులో డైక్లోఫెనిక్ విత్ పొటాషియమా సోడియమా, నాకు సోడియం పడదండో అసలే బీపీ ఉంది ఈ టైప్లో అనమాట. ఇంకా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. చాలా మటుకు హాస్పిటల్కి వెళ్తే అబ్బో ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అనే భయాలు ఒక విధం అయితే, వీళ్ళు ఏంటో అన్వాంటెడ్ టెస్ట్లు అన్ని కూడా చేయించేస్తారేమో, వాళ్ళు నాకు ఇక్కడికి ఇంజెక్షన్ చేస్తారా అక్కడ యురేనియం ఎక్కిచ్చేస్తారా ఈ టైప్లో రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి. మరి ఈ భయాలన్నింటినీ కూడాను ఓవర్కమ్ అవ్వాలి అని అంటే కొంచెం కష్టమైన విషయమే, తప్పదు అనుకుంటే తప్ప సాధారణంగా ఎవరు అందుకనే హాస్పిటల్కి వెళ్ళరు. అయితే తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని గుంటూరులో ఒకటి ఉన్నది, వాళ్ళ అక్కడే ఒక నర్స్ పనిచేస్తుంది. అయితే ఆ నర్సుకి ఆవిడ పేరు వినయ్ కుమారి, ఆవిడకి 43 ఏళ్ళు. సరే ఈవిడ నర్సుగా చేస్తుంది బాగానే ఉంది, కానీ పేషెంట్ని ట్రీట్ చేస్తూ చేస్తూ మధ్యలో ఫిట్స్ వస్తూ ఉంటాయి ఈవిడకి. ఏంటి ఇలా ఫిట్స్ వస్తున్నాయని చూస్తే స్కాన్ చేసి చూస్తే బ్రెయిన్లో ఒక చిన్న ట్యూమర్ ఉన్నదని తెలిసింది, దానికి సర్జరీ చేయాలి. మరి మన స్టాఫే అరే పాపం చెయ్యాలి కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఓకే మనమే సర్జరీ చేసేద్దాం అనుకున్నారు. ఈవిడకు ఒక్కసారి 43 ఏళ్ళు, అది బీపీ ఉంది, సో బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. బ్రెయిన్లో ట్యూమర్ అనేసరికి ఏమవుతుందంటే ఆవిడని మెలకుతోటే ఉంచాలి, ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిపోతే కనుక మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా బ్రెయిన్ డెడ్ అవ్వకుండా ఉండాలంటే ఆవిడ కాన్షియస్లోనే ఉండాలి. మరి కాన్షియస్లో ఉండాలి అని అంటే ఏం మాట్లాడతారు, అది పైగా 4 గంటల ప్రొసీజర్. సో 4 గంటలు ఏం మాట్లాడలేదు, ఎంత మాట్లాడినా పైగా ఇప్పుడు సే సపోజ్ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి మీ ఆయన ఎలా ఉన్నారు అని మాట్లాడింది అనుకోండి, వాళ్ళ అత్తగారి గురించి దాని గురించిన టాపిక్ వచ్చి బీపీ రేజ్ అయింది అనుకోండి, లేదా మొగుడు మీద ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉండి బీపీ రేజ్ అయింది అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. ఇలాంటివి ఏవి కాకుండా అడిగారంట మామూలు, నీకు ఏమంటే ఇంట్రెస్ట్ అది ఇది అని. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా అన్నట్టుగా ఏదో చెప్తుంది ఈ అమ్మాయి. ఓకే ప్రభాస్ తీసుకురండి అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రభాస్ రీసెంట్ మూవీ బాహుబలి 2 వేస్తాను చూస్తావా అంటే అబ్బో ఇంక ఇంతకు మించిన అసలు ఆనందం ఏమిరా అన్న టైప్లో అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. ఓకే ఈవిడ ఇంట్రెస్ట్ బాహుబలి 2 ఎయ్యన్రా సినిమా అని చెప్పి ల్యాప్టాప్లో ఆ సినిమా పెట్టి గంటన్నరలో వీళ్ళు సర్జరీని మొత్తాన్ని కంప్లీట్ చేసేసారు మన 21 సెప్టెంబర్. అయితే ఈ ప్రాసెస్ మొత్తానికి నా యాక్చువల్గా అయితే అంటే ఏది ఫస్ట్ అది ఓపెన్ చేయడము తర్వాత అంటే లోకల్ అనేసిషా ఇస్తారు నొప్పి తెలియకుండా, కానీ ఇంకా మొత్తం మిగతా సర్జరీకి సంబంధించిన చేయడానికి తనకి మామూలుగా 4 గంటలు అనుకున్నారు. కానీ అన్ని 4 గంటలు తను కాన్షియస్ గానే ఉండాలంటే ఇది కొంచెం పెద్ద సినిమా కాబట్టి పైగా బయటది. సో ఖచ్చితంగా తను కాన్షియస్ గానే ఉండాలి అని అనుకున్నారు కాబట్టి ఎంటైర్ ప్రొసీజర్ కి 4 గంటలు పడుతుంది అని అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఈ సినిమా అనుకున్నారు. ఎట్లాగూ ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి లక్కీలీ ఆర్ అన్లక్కీలీ మొత్తానికి 1.5 గంటల్లో ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అయితే ఇలా మూవీ స్టార్ట్ చేయగానే ఇంకా మేడం కనెక్ట్ అయిపోయారు అనమాట బాహుబలికి. సో షీ వాజ్ ఇన్ టు ద మూవీ కంప్లీట్లీ. దాంతో ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఆఖరికి ఎంతలా తను లీనం అయిపోయిందంటే కన్నా నిదురించరా అనగానే ఇవిడు కూడా పాటలు పాడేసుకుంటుంది అనమాట. అనుష్క అక్కడ పాడుతూ ఉంటే ఇవిడు కూడా అదే పాట పాడేసుకోవడం. ఆ తర్వాత ముందర ఉన్న సాంగ్ ఉంది కదా ఒకటి ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్, బలి బలి రాబడి ఆ పాట, ఇవన్నీ పాడేసుకుంటూ ఉందంట. సో ఇంకప్పుడు డాక్టర్లు చాలా సంతోషంగా ఓకే ఈ అమ్మాయి ఖచ్చితంగా యాక్టివ్గానే ఉంటుంది, డౌటే లేదు, మనం హ్యాపీగా మన పని చేసుకోవచ్చు అని చెప్పి 1.5 గంటలో ఆపరేషన్ సక్సెస్ చేసేసి ఏగో మొన్న మధ్య ఇంటికి కూడా పంపించేశారు. అయితే అంత బీపీ ఫ్లక్చువేట్ అయ్యే ఆవిడ ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అసలు ఆ సినిమాలో లీనమైపోయి నాకు ఏమైపోతుందో నా మెడికల్ కండిషన్ ఏంటో అనే ఎలాంటిది ఏది పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నది అని అంటే ఈ క్రెడిట్స్ అంతా కూడాను రాజమౌళికి ఆ సినిమాకే వెళ్తుందని చెప్పి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట డాక్టర్లు. అయితే ఆవిడ బాధ ఏంటంటే అనవసరంగా వీళ్ళు 1.5 గంటల్లో కంప్లీట్ చేస్తారు, సినిమా మొత్తం చూడలేకపోయాను అని అనుకున్నదాన్ని. ఇది కొసమెరుపు అమ్మ కావాలంటే పెన్ డ్రైవ్లో వేసిస్తాను ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చూసుకో అని చెప్పారంట వీళ్ళు. సో ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ బాహుబలి మీద ఎంత క్రేజ్ ఉన్నది అంటే ఈవెన్ ఆఫ్టర్ రిలీజ్ అది ఎప్పుడు ఏప్రిల్ మే లలో రిలీజ్ అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా అది అంత క్రేజీ ఎంత సంపాదించుకున్నది అనే గ్రిప్పింగ్ పాయింట్ అనేది ఎంతలా ఉన్నది అనేది దీన్ని బట్టి మనకి బాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ గనక ఈ అమ్మాయి ఇలా కాదులే అసలు అనుష్క మామూలుగా చేయట్లేదు, అసలు ఆ ఇంట్రడక్షన్ సీన్ ఎంత బాగుంది ఆ జుట్టు ఇలా వస్తుంది అని చెప్పి ఆ పాటలకి ఎట్లయితే హమ్ చేస్తుందో అదే విధంగా పొంపదీసి అమ్మాయి డాన్స్ చేస్తుంటే పరిస్థితి ఏంటి అని నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. సెకండ్ పాయింట్ ప్రభాస్ కాబట్టి సరిపోయింది, అదే గనక ఏ ఆర్ నారాయణమూర్తి అంటే ఇష్టము అని అనుంటే నిజంగా ఇక్కడ నేను ఆర్ నారాయణమూర్తిని ఎటువంటి నెగిటివ్ చేయట్లేదండి, ఎందుకంటే ఐఎమ్ సీరియస్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ మూవీస్. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఆటలు పాటలు తప్ప వేరే అసలు సీరియస్ కాజ్ ఏమి ఉండదు, కానీ తను తీసే ప్రతి మూవీకి మంచి సీరియస్ కాజ్ ఒకటి ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అండ్ టాప్ ఆఫ్ ఆల్ తన మూవీస్ తీసిన దాంట్లో రెవెన్యూ ఎంత వచ్చినా కూడా తను మళ్ళీ దాన్ని సమాజానికి ఖర్చు పెడతాడు, వీటి రైతులు లేకపోతే ఏమైనా కార్మికులు వీళ్ళకే. హీఈస్ ద రియల్ హీరో చెప్పాలంటే. సో ఏం చెప్తున్నాను అయితే అంటే తను చాలా సింపుల్ మ్యాన్, ఇప్పటికి కూడా నువ్వు ఏదో మామూలు అంబాసిడర్ కారు మోటార్ సైకిల్ ఇలాంటివి వాడతాడు తప్ప ఏదో డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పి పాష్ కార్లు అవి వాడాడు, తనకు వచ్చే డబ్బులన్నీ కూడా తన సమాజానికే ఖర్చు పెడతాడు. అయితే ఇఫెట్ ఆల్ ఈ అమ్మాయికి ఏ నారాయణమూర్తి ఎవరో కనుక నచ్చుంటే పరిస్థితి ఏంటి, ఇంకా బీపీ రైజ్ అయిపోయి ఆ సినిమాలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయితే పరిస్థితి ఏంటి అనేది నాకు అర్థం కాదు. ఇక మొత్తానికి మెడికల్ ఇండస్ట్రీలో ఇలాంటి మిరాకిల్స్ కూడా జరుగుతాయని నాకు అప్పుడు బాగా అర్థమైంది. అది వరకు కూడా ఇలాంటిది ఒకటి నేను విన్నాను, ఏంటంటే మైకిల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం అంట. సో సర్జరీ చేసేటప్పుడు ఇట్లాగే ఏదో బ్రెయిన్కి సంబంధించిన సర్జరీ, బ్రెయిన్ ఖచ్చితంగా కాన్షియస్లో ఉండాలి లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుందని తెలిసి లోకల్ ఎనస్థీషియా అయితే ఇచ్చారు, కానీ మైకిల్ జాక్సన్ పాటలు పెట్టారు. కానీ నాకు అది చాలా డేంజరస్ అనిపించింది, డేంజరస్ ఆల్బమే పెట్టారు కానీ అది చాలా డేంజరస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అది టోటల్లీ బీట్ ఓరియంటెడ్ ఆ డాన్స్, పైగా వీడియో ఆడియో కూడా ఆ డాన్స్ అవి చూస్తున్నప్పుడు మామూలుగానే మైకిల్ జాక్సన్ స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తున్నప్పుడు బయట 8వ 9వ అంబులెన్స్లను పెడతారట, జనాలు హిస్టరిక్గా గట్టి గట్టిగా అరిచేసి ఏడ్చేసి పడిపోయి స్పృహదప్పి పడిపోతారట. ఎస్ ఐ టోటల్లీ అడ్మిట్ తను అంతటి టాలెంటెడే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగానే అలా హిస్టరిక్గా అరిచేసి బీపీలు తెచ్చేసుకుని పడిపోయే వాళ్ళు ఉన్నప్పుడు పోయిపోయి ఎంత ఇష్టం అంటే మటుకు అలాంటి పాటలు ప్లే చేస్తే ఇంకా అసలు ఏంటి పరిస్థితి. బట్ యా సక్సెస్ఫుల్లీ ఆ సర్జరీస్ అనేవి కంప్లీట్ అయినా హీ వెల్ ఆఫ్ నౌ కాబట్టి అది వేరే విషయం. కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయని మాత్రం నాకు భలే నవ్వు వచ్చింది. అదే అండి ఇవాటి చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని చిత్రమైన విషయాలతో మీ ముందుకు వస్తుంది. మీ ఆర్జే వెన్నెల. ఇంతవరకు ఆర్జే వెన్నెల సైనింగ్ అవుట్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
Lowe's knows July 4th savings are worth celebrating. Right now, get up to 40% off select major appliances and get an additional 10% off two or more select major appliances. Plus, get three Scotts Naturescapes 1.5 cubic foot mulch bags for just $10. These deals are coming in hot. Lowe's, we help, you save. Valid through 7/9. Selection varies by location. While supplies last, see Lowe's.com for more details. Excludes Alaska and Hawaii.